So, starting. Hm? Hello? అలాగే సాధన గురించి మాస్టర్ ఇచ్చిన దాంట్లో కొంత విశేషాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు మహాలక్ష్మి సాధన దేనికి, మహాలక్ష్మి తత్వం ఏంటి, మహాలక్ష్మికి దుర్గకి ఉన్న సంబంధం ఏంటి, అవి కొంత చర్చించుకుంటే మాకు మహాలక్ష్మి ఎందుకు ఆవిర్భవించింది అనేవి వాళ్ళు తెలుసుకుంటే మహాలక్ష్మి సాధనలో మనకు ఏం వస్తుందో అర్థమవుతుంది. ఈ మహాలక్ష్మి మనకు దుర్గా సప్తశతి 700 శ్లోకాలతో ఉన్న ఆ మార్కండేయ పురాణ అంతర్గతమైన దేవి మహాత్యం, దాన్నే సప్తశతి అంటారు. చండీ సప్తశని, దుర్గా సప్తశతి అని పేర్లతో చెప్తారు. 700 ఉంటాయి, అవన్నీ మంత్రములే. వాటిల్లో ఒక అధ్యాయంలో మధుకైటవులు, తర్వాత మహిషాసురుడు, తర్వాత శుంభనిశుంభులు, వీళ్ళు మొత్తం 7 రాక్షసులు, 5 మొట్టమొదటి ఇద్దరు మధుకైటవులు, తర్వాత మహిషాసురుడు, తర్వాత శుంభనిశుంభులు, మొత్తం 4+1 5. ఈ 5 వధ గురించి ఉంటుంది, ఈ 5 రాక్షసుల గురించి, వాటిని సంహరించడం గురించి ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా మహాలక్ష్మి మహాకాళి ఏం చేస్తుందంటే మధుకైటవుల్ని సంహరిస్తుంది. ఆ మహాకాళి శక్తి చెవి గులువుల్లాగా ఉన్నట్ట, ఎవరు వాళ్ళిద్దరు మధుకైటవులు. వాళ్ళు ఇప్పుడు మనకు చెవి గులిమి పట్టింది అనుకోండి, ఏమవుతుంది, చెవి సరిగ్గా వినపడదు. అలాగా శ్రవణము వినపడకపోవటం, అలాగే వినపడటానికిను ఆకాశతత్వానికి సంబంధం ఉంది. కాబట్టి ఆకాశతత్వంలో ఏదైతే శబ్దం అయితే ఉందో దాని ప్రకారం వేదాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం సృష్టి అంతా జరగకుండా అడ్డుపడుతూ ఉంటే అప్పుడు మహాకాళిగా ఉద్భవించి ఆమె ఇద్దరిని సంహరిస్తుంది. మామూలుగా ఒక మన శక్తితోటి అవ్వని పనులన్నీ కూడా మహాకాళిని ఉపాసించటం వల్ల అవుతాయి. అలాగే యోగ సాధన కూడా తొందరగా అవ్వాలంటే మహాకాళి సాధన చేస్తారు. తర్వాత వచ్చేది మహాలక్ష్మి. ఈ మహాలక్ష్మి మహిషాసురుణ్ణి సంహరించింది. మొట్టమొదట ఆవిడ మధుకైటవుల్ని సంహరిస్తే మహాకాళి. ఇక్కడ మహాలక్ష్మి ఏం చేస్తుందంటే మహిషాసురుణ్ణి సంహరిస్తుంది. ఈవిడ రాజసిక శక్తి, మొట్టమొదటిది తామసిక శక్తి, తర్వాతది రాజసిక శక్తి, చివరిగా వచ్చే మహాసరస్వతి సాత్విక శక్తి. ఈ శక్తులన్నీ కూడా సంహారం చేయగలిగిన సామర్థ్యం కలవి. ఇక్కడ మహాలక్ష్మి ఏం చేస్తుందంటే మహిషాసురుడు అనేవాడిని చంపుతుంది. ఈ మహిషాసురుడు చాలా బలమైన వాడు, చాలా బలమైన వాడు, దేవతలందరినీ కూడా ఓడించేవాడు. కానీ చివరికి మహాలక్ష్మి చేతిలో చచ్చిపోతాడు. మహాలక్ష్మి తత్వం గురించి మనం కొంచెం తెలుసుకుంటే, మహిషాసురుడు అంటే తెలుసుకుంటే అప్పుడు అది అర్థం అవుతుంది. లక్ష్మి అంటే ఎప్పుడు కూడా ఒకటే గుర్తు, లక్షణములు కలది. లక్షణాలు కలగడం అంటే ఏంటి? ఇప్పుడు ఆవు ఉందనుకోండి, ఆవుని వర్ణించాలంటే దానికి ఉన్న విశేషాలు ఏంటి? ఇంకో రెండు కొమ్మలు ఉంటాయి, రెండు చెవులు ఉంటాయి, ముక్కిలా ఉంటుంది, గంగడోలు ఉంటుంది, దానికి నాలుగు కాళ్ళు ఉంటాయి, తెల్ల ఆవులు ఉంటాయి, నల్ల ఆవులు ఉంటాయి, ఇలా రకరకాల వాటి గురించి అన్నిటి గురించి చెప్తారు. చెప్తూ మళ్ళీ ఆవు పాలు ఇలాగ శ్రేష్టం, ఆవు నెయ్యి ఇలా శ్రేష్టం, ఆవు మూత్రం ఇలాగ శ్రేష్టం, ఆవు పేడ ఇలాగ శ్రేష్టం, ఇలాగ ప్రతిదీ కూడా ఆవు నుంచి వచ్చేదంతా కూడా శ్రేష్టం అని చెప్తూ ఆవు సాక్షాత్ సకల దేవతా స్వరూపం అని చెప్తారు. అంటే ఒక ఆవు గురించి తెలుసుకోవాలంటే దాని లక్షణాలు ఎలాగైతే తెలుసుకుంటున్నాయో, అలాగే ఎక్కడెక్కడ లక్షణాలు ఉన్నాయో అక్కడక్కడల్లా లక్ష్మి ఉన్నట్లే. ఇప్పుడు కిషోర్ ఉన్నాడనుకోండి, ఆయన కొన్ని లక్షణాలు ఉంటాయి. తేజ ఉంటే కొన్ని లక్షణాలు ఉంటాయి. అలాగే అరుణ ఉంటే కొన్ని లక్షణాలు ఉంటాయి. కల్పన ఉంటే ఆవిడ కొన్ని లక్షణాలు ఉంటాయి. మమత ఆవిడ కొన్ని లక్షణాలు. అలాగే ఎంఎస్ఆర్ ప్రసాద్ గారు ఆవిడ ఆయనకి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇలాగ ప్రతి వ్యక్తికి లక్షణాలు ఉండకుండా ఉండాలి. లక్షణాలు ఉన్న ప్రతి చోట లక్ష్మి ఉన్నట్టే. కాబట్టి లక్ష్మి ఎక్కడ ఉందంటే మనతో, లక్షణ స్వరూపంగా మనతోనే ఉంది ఎప్పుడు. ఈ లక్షణాల స్వరూపంలో మనలోనే, మనతోనే ఉంది లక్ష్మిని. లక్ష్మిని మనం అశ్రద్ధ చేస్తాం. అశ్రద్ధ చేయటం అంటే ఏంటి? అహంకారం ఎవరికి ఉండదో వాళ్ళ దగ్గర మహాలక్ష్మి సంపూర్ణంగా పనిచేస్తుంది. అహంకారమే మహిషాసురుడు. కాబట్టి అహంకారం మనలో ఉదయించిందంటే బలిని ఎలాగైతే విష్ణుమూర్తి తన పాదాలతోటి మూడో పాదంతో పాతాళంలోకి తొక్కేసాడు, తొక్కేసి ఏం చేశాడు బలి, ఆ తర్వాత రాబోయే ఇంద్రుడు, తర్వాత రాబోయే బ్రహ్మ ఆంజనేయస్వామి లాగానే తర్వాత రాబోయే ఇంద్రుడు, ఆ పదవిలోకి ఎవరు వస్తారంటే బలి చక్రవర్తి వస్తాడు. ఆయన అంత భక్తి కలవాడు కాబట్టి పాతాళ లోకంలోకి పంపించి ఆయన గుమ్మం ముందు కాపలావాడిగా విష్ణుమూర్తే ఉన్నాడు. అక్కడ చంపలేదు, కానీ ఇక్కడ మహిషాసురుడిని మటుకు మహాలక్ష్మి చంపేసింది. మహిషాసురుడు అహంకారం, గర్వం ఏదైతే ఉందో, ఎవరిని లెక్క పెట్టకూడదు, దేవతలందరినీ మనం ఎలాగ భావన చెయ్యాలో భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. పరస్పరం భావ ఎంత, దేవతలను మీరు, దేవతలు మిమ్మల్ని భావన చేసుకోండి. దానికి యజ్ఞాన్ని సృష్టించాను అని. ఎప్పుడైతే మనం అది వదిలేసామో దేవతలు మనకి పలకరు, దేవతలు మన మీద కక్ష కడతారు. మనమే కక్ష కట్టేటి, మన మీద కోపం చూపిస్తారు గ్యారంటీగా. దానివల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అందుకనే ఇప్పుడు దేవతలతోటి మనుషులు కలిసి పనిచేసే సందర్భం వచ్చింది. ద కోఆపరేషన్ బిట్వీన్ దేవ అండ్ హ్యూమన్ కింగ్డమ్ అని చెప్పి ఈకే గారు కూడా ఫారిన్లో లెక్చర్స్ ఇచ్చారు. అలాగే మాస్టర్ దాని గురించే ఎంతో కృషి చేశారు. ఇదంతా మనలో అహంకారం పేరుకుపోయి ఎవరిని లక్ష్య పెట్టను, నేను దేవతలు లేరు, ఋషులు లేరు, ఎవరూ లేరు, నేనే అన్ని అనే గర్వం ఎవడికొస్తుందో, అహంకారం ఎవడొస్తుందో, వాడిని చంపడానికి మహాలక్ష్మి వాళ్ళలోనే ఉంటుంది. అలాగే ఇక్కడి వరకు ఈ మహాకాళి కాని, మహాలక్ష్మి కాని, మహాసరస్వతి కాని, వీళ్ళందరికీ కూడా మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రతి శక్తికి, ప్రతి మంత్రానికి కొన్ని భాగాలు ఉంటాయి. దాంట్లో ఒకటి బీజం, రెండు కీలకం, మూడు శక్తి, అలాగే ఛందస్సు, అలాగే దేవత. మొత్తం అన్ని ఉన్నాయి. మళ్ళీ చెప్పుకుందాం, బీజం, శక్తి, కీలకం, దేవత, ఛందస్సు, మొత్తం ఐదు ఉంటాయి. అంటే అన్ని చోట్ల పంచముఖి కనిపిస్తూ ఉంటుంది. అన్ని చోట్ల ఐదు 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 ఉంటాయి. తైత్రయోపనిషత్తులో కూడా ఐదు రకాల విద్యలు చెప్తారు. మన దేహంలో కూడా ఐదు రకాల భూతాలు, పంచభూతాలు ఉన్నాయి, పంచతత్వాలు ఉన్నాయి, పంచకోశాలు ఉన్నాయి, పంచ ప్రాణాలు ఉన్నాయి, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ అంతా పంచకం, పంచకంతో కూడింది కాబట్టి ప్రపంచకం. అలాగా ఈ మహాకాళి గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం ఒక చెట్టును చూసామనుకోండి, ఖచ్చితంగా దానికి ఓ విత్తనం ఉంటుంది. చాలా వరకు చెట్లన్నిటికీ విత్తనాలు ఉంటాయి. ఇప్పుడు మర్రి చెట్టు చూసామనుకోండి, దాని విత్తనాన్ని తెలుసుకోగలం. మర్రి చెట్టును చూస్తే విత్తనం తెలుస్తుందా అంటే మర్రి విత్తనం చూస్తేనే తెలుస్తుంది. అలాగే మర్రి విత్తనాన్ని చూస్తే మర్రి చెట్టును మనం చూడగలమా దాంట్లో? చూడండి. అంటే విత్తనాలు ఐదారు రకాలు మన దగ్గర ఉన్నాయనుకోండి, ఈ విత్తనంలోంచి ఏ చెట్టు వస్తుంది, అది ఏ రకమైన చేతనత్వాన్ని వ్యక్తీకరిస్తుంది, ఈ రెండు మనకు తెలిస్తే. అంటే పొట్లపాదు ఉందనుకోండి, పొట్లగింజ ఉంది, పొట్లగింజ వేస్తే మనకేం తెలుస్తుంది? పొట్లకాయ వస్తుంది. పొట్లకాయలో ఏముంటుందో తెలిస్తే చాలా మందికి పొట్లకాయ కొంత తినని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దాంట్లో గోల్డ్ ఉంటుంది, మిగతా వాటిల్లో ఇనుము ఉంది, ఫాస్ఫరస్ ఉంది, రాగి ఉంది, రప్పు ఉంది, ఇవన్నీ చెప్తారు. పొట్లకాయలో మటుకు గోల్డ్ ఉంటుంది. అందుకని టైఫాయిడ్ ఇలాంటి పెద్ద పెద్ద కొంచెం నీరసించే రోగాలు వచ్చిన వాళ్ళకి పచ్చంగా పెడతారు పొట్లకాయ, తినటం వల్ల గోల్డ్ వల్ల బలం వస్తుంది. ఆయుర్వేదంలో మందులు చాలా కాస్ట్లీ ఉంటాయి, దాంట్లో గోల్డ్తో తయారు చేస్తారు. స్వర్ణ భస్మం అంటే బంగారాన్ని బూడిద చేసేస్తారు, ఆయన కాల్చేసి దాన్ని కలుపుతారు ఆ మందులు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఒక విత్తనం ఉంటే ఆ విత్తనం ఏం చేస్తుందంటే ఆ విత్తనంలో ఒక శక్తి దాక్కుంటుంది. విత్తనంలో శక్తి ఉంటుంది ఎలా తెలుస్తుందంటే, విత్తనం పెరిగి పెద్దదైన తర్వాత దాని నుంచి వచ్చే ఫలం తింటే ఆ ఫలం మన శాతనత్వం మీద ఏ రకమైన ఫలితాన్ని చూపిస్తుంది. సో బీజం ఏం చేస్తుంది, అది ఆ బీజం అంటే విత్తనం, ఆ విత్తనంలో ఆ చెట్టు మొలకెత్తటానికి కావలసిన ప్రాణశక్తి ఉంటుంది. మొక్క మొలకెత్తిన తర్వాత అది ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అవన్నీ కూడా ఆ బీజంలో దక్కునుంటాయి. ఆ రకంగా బీజాన్ని, శక్తిని అర్థం చేసుకుంటే మహాకాళికి బీజం రక్తదంతిక అంటే దంతాలన్నీ రక్తంతో కూడుకున్నది, రక్తదంతిక. ఎవరు? మహాకాళి. ఆ బీజం, మహాకాళి బీజం ఏంటంటే రక్తదంతిక. మనకేమైనా అర్థమవుతుందా రక్తదంతిక అంటే? ధ్యానం చేయగా చేయగా, సాధన చేయగా చేయగా తెలిసేవి, ఒక్కరోజులో వచ్చేవి కాదు, ఒకసారి వినంగా తెలిసేవి కాదు. చిక్కుడు గింజ వేసామనుకోండి, చిక్కుడు గింజలో చిక్కుడు అనే చెట్టు లేదా చిక్కుడు అనే పాదుకి ఇది బీజం. అలాగే మహాకాళి అనే శక్తి ఏదైతే ఉందో ఆ మహాకాళి శక్తి ఎక్కడ ఉంటుంది మనుషులో అంటే రక్తదంతిక అనే ఒక మన శరీరం ఒక భాగం ఉందనుకుందాం, దాంట్లో ఉంటుంది రక్తదంతిక. దాని పేరులో ఏముందంటే దంతాలన్నీ నెత్తులతో కూడుకుని ఉంటాయి. మన దంతాలన్నీ నెత్తులతో కూడుకుని ఉంటాయి, ఎప్పుడు ఉండవు కదా, మామూలుగా ఉంటాయి. మరి దానికి అర్థం ఏంటి? జాగ్రత్తగా ఆలోచించాలి. దంతాలు వాటి గురించి చెప్పుకుంటే మహాలక్ష్మి సాధన పక్కకి పోదు, తర్వాత చెప్పుకుందాం. ఆ తర్వాత దానికి ఉన్నది శక్తి. అలాగే మహాలక్ష్మికి బీజం ఏంటంటే దుర్గా బీజం. మహాలక్ష్మికి బీజం ఏంటి? దుర్గా బీజం. దుర్గా అంటే, దుర్గా అంటే కష్టసాధ్యమైన వాటి నుంచి బయటపడేసే శక్తి. అది ఒక అర్థం. ఏదైతే చాలా కష్టం, బాగా పెద్ద కష్టం వచ్చిందనుకోండి, దుర్గను ఆశ్రయిస్తే పోతుంది. దుర్గ అంటే ఒక కొండ లేకపోతే కోట, అలాగే జయించరానిది ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే కింద పడిన వాడిని పైకి లేవదీయగలిగినది ఇలాంటివన్నీ దుర్గకు ఉంటాయి. ఈవిడికి ఆవిడకున్న శక్తి పేరు బీజమేమో, మహాలక్ష్మికి ఉన్న బీజమేమో దుర్గ, ఆ మహాలక్ష్మికి ఉన్న శక్తి పేరేమో శాకంభరీమూర్తి. శాకంభరీమూర్తి అంటే ఏమిటి తెలుసుకోవాలి, అది మన శరీరంలో ఎక్కడుంది తెలుసుకోవాలి. అలాగే నెక్స్ట్ చివరిని వచ్చేది భ్రామరి అనే బీజం గలది మహాసరస్వతి. మహాసరస్వతి భ్రామరి బీజం అంటే, భ్రామరి బీజంలో ఓంకారం ఎలా చేయాలి, ఒక తుమ్మిద ఎగురుతున్నప్పుడు ఎలాంటి సౌండ్ వస్తుందో అలాగా శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం, అక్కడ అమ్మవారి పేరు భ్రమరాంబ, భ్రమరము. అక్కడ కూర్చుని ఓంకారం వింటే అచ్చు అలా కొంచెం ఆసిలేట్ అవుతున్నట్టుగా వస్తుంది సౌండ్. అలాంటి సౌండ్ మనం చెవులు మూసుకుని మనలోంచి వచ్చేది వినాలి, అప్పుడు మనలో మహాసరస్వతి ఉద్భవిస్తుంది. అలాగే మనలో శాకంభరీ శక్తి ఎక్కడుంది అని ప్రశ్నించుకుంటే తెలుస్తుంది ఎక్కడుందో. దానికి ఏం పెద్ద కష్టపడక్కర్లేదు, నాలో శాకంబరి శక్తి ఎక్కడుంది అని ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. అలాగే నాలో దుర్గా ఆ బీజం ఎక్కడుంది, అందుకే దుర్గా అంటే ఏంటో తెలుసుకుందాం. అప్పుడు దుర్గా బీజం ఎక్కడుందో తెలుస్తుంది. ఈ దుర్గా అనేది మన శరీరం అంతటా వ్యాపించి ఉన్న మహా తేజస్సు శక్తి. ఈ దుర్గా అసలు ఎలాగ ఆవిర్భవించింది అంటే, సమస్త దేవతల యొక్క తేజస్సు సమాహారమే దుర్గా. దేవతలు అంతమంది ఉన్నారు, అంతమంది సమాహారం, ఏ ఒక్క శక్తి కాదు ఆవిడ. దాంట్లో ముఖ్యంగా ఆవిడ ముఖం, అమ్మవారి ముఖం శివుడి యొక్క తేజస్సుతోటి ఆ ముఖం తయారయ్యింది. అమ్మవారి ముఖం అంటే ఇక్కడ దుర్గా, లేకపోతే చండిక, ఆవిడ యొక్క ముఖం శివుడి యొక్క తేజస్సుతోటి ఏర్పడింది. అలాగే అమ్మవారికి జటాజూటాలు, అంటే జటాజూటం అంటే శివుడికి వస్తుంది, కానీ ఇక్కడ అమ్మవారి జుట్టు కేశాలు అవన్నీ కూడా యముడి యొక్క తేజస్సుతో వచ్చాయి. అలాగే అమ్మవారి కళ్ళు మూడు రకాల అగ్నులతో ఏర్పడ్డాయి. సోమ సూర్య అగ్ని లోచన అని చెప్తారు కదా, అమ్మవారి కళ్ళు పావక పవమాన శుచి అనే అగ్నులతోటి ఏర్పడ్డాయి. అలాగే కనుబొమ్మలు, కనుబొమ్మలు ఉన్నాయి కదా, ఆ కనుబొమ్మలు కూడా ఒకటి ఉదయించే సంధ్య, ఒకటి అస్తమించే సంధ్య, అసుర సంధ్య, ఒకటి ఉషోదయం, రెండు అస్తమయంలో వచ్చేది సంధ్య. అలాగే ముక్కు, నాసిక ఏదైతే ఉందో అమ్మవారి ముక్కు, అది కుబేరుడి యొక్క తేజస్సుతో ఏర్పడింది. అలాగే చెవులు రెండు వాయువు యొక్క తేజస్సుతో ఏర్పడ్డాయి. ఇంకా ప్రజాపతుల యొక్క తేజస్సుతో అమ్మవారి యొక్క పళ్ళు పలువరస, దాడిమి బీజ కుసుమ, దాడిమి బీజం అంటే దానిమ్మ పండు, దానిమ్మ పండులో గింజలు ఎలా ఉంటాయో అమ్మవారి పళ్ళు అలా ఉంటాయట, అంత చక్కగా ఉంటాయన్నమాట. దాంట్లోనే తెలుస్తుంది మనకు, దానిమ్మ పండు గింజలు బయటకు తీసామనుకోండి అవి ఎలా ఉంటాయి, తెల్లగా ఉంటాయి, తల తల మెరుస్తూ, కొంచెం గులాబీ రంగులోనో లేకపోతే ఇంకా మాట్లాడితే గట్టిగా ఎర్రగానో ఉంటాయి, ఎర్రగా ఉంటాయి, రక్తదంతిక అక్కడ కనిపిస్తుంది చూసారా. ఇంకా పలువరసలు ప్రజాపతి యొక్క తేజస్సుతో ఏర్పడితే అమ్మవారి నడుము ఇంద్ర తేజస్సుతో ఏర్పడింది. ఇక్కడ ఇంద్రుడి గురించి కొంచెం బాగా చెప్పుకోవాలి, ఎందుకంటే ఇంద్రుడు అంటే మనకు తెలిసిన కథల ప్రకారం మంచివాడు కాదు, కానీ అది తప్పు. ఇంద్రుడు శుద్ధ చైతన్యం, శుద్ధ చైతన్యం అంటే ఎవరు, పరమాత్మ అన్నమాట. శుద్ధ చైతన్యం అంటే ఎప్పుడు కూడా పరమాత్మ, గురువు కూడా శుద్ధ చైతన్యమే కాబట్టి గురువు. ఆయన యొక్క వివేకం ఏదైతే ఉందో దాన్ని ఇంద్రుడు అంటారు. పరమాత్మ యొక్క వివేకము, పరమాత్మ కూడా వివేకం ఉంటుందంటే తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు రాముడు అవతారంగా భూమి మీద దిగి వచ్చాడు అనుకోండి, ఆయన ఇది చేయకూడదు, ఇది చేయొచ్చని వివేచన ఎంతో చేసి చేశాడు. అలాగే కృష్ణుడిగా భూమి మీద వచ్చినప్పుడు ఆయన ఎంత సామర్థ్యం ఉన్నా ఆయన కొన్ని విషయాలు కట్టుబడి వివేకంతో పనిచేశాడు. కాబట్టి వివేకం ఎప్పుడూ వదులుకోరు ఎవరు, వివేకం అనేది ఒక బేసిక్ రూల్ అనమాట. అది ఇంద్రశక్తి, శుద్ధ చైతన్యం యొక్క వివేక శక్తినే ఇంద్రుడు అంటారు. ఆ ఇంద్రశక్తి ఏదైతే ఉందో, శుద్ధ వివేకం ఏదైతే ఉందో, అది అమ్మవారి యొక్క నడుము. నడుము అని ఎందుకు చెప్పారు, అక్కడే పొట్ట అన్నీ ఉంటాయి కాబట్టి, బ్రహ్మాండ గోళాలన్నీ కూడా అమ్మవారి పొట్టలో ఉంటాయి. సో ఈ సృష్టి మొత్తం కూడా అమ్మవారి గర్భంలో ఉంటాయి, అమ్మవారి పొట్టలో ఉంటాయి. దాన్ని అంతటికి ఆధారంగా ఉండే నడుము ఇంద్రుడి యొక్క తేజస్సుతో ఏర్పడితే ఈ సృష్టి మొత్తం కూడా ఒక దివ్యమైన వివేక శక్తితోటి నడుస్తోంది అని మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత మనకు అమ్మవారి యొక్క తొడలు పిక్కలు, వరుణుడు అనే శక్తితోటి తొడలు పిక్కలు ఉన్నాయి. వరుణుడు అంటే ఆవరించి ఉండేవాడు, ఏదన్నా ఉంటుంది అనుకోండి దాన్ని కవర్ చేయటం అని వరుణుడు అంటారు. భగవత్ చైతన్యం మొత్తం వ్యక్తం అవ్వకుండా ఈ వరుణుడు ఆచ్ఛాదన చేస్తూ ఉంటాడు. ఈ వరుణుడిని మనం ఎంత బాగా ప్లీజ్ చేసుకుంటే అంత ఎక్కువగా మనకు భగవంతుని యొక్క తేజస్సు మనలోకి ప్రవేశిస్తుంది. ఈ వరుణుడినే జ్యోతిష్ శాస్త్రంలో యురేనస్ అంటారు. ఈ యురేనస్, నెప్ట్యూన్ వీళ్ళ ద్వారా సిరీస్ నుంచి మనకు శక్తిధారలు భూమి మీదకి వస్తాయి. సిరియస్ డాగ్ స్టార్ లేకపోతే ఆ డాగ్ స్టార్ నుంచి యురేనస్ నెప్ట్యూన్ ద్వారా శని ఈ గ్రహ యొక్క ఈ సిరియస్ నక్షత్రం యొక్క శక్తిధారణను తాను స్వీకరించి అక్కడి నుంచి శనిగ్రహం ద్వారా భూమి మీద ఉన్న మనుషులందరికీ పంపిస్తూ ఉంటాడు. ఈ భూమికి మనం సిరియస్ సాధన చేస్తూ ఉంటే సిరియస్ అనే ఆ డాగ్ స్టార్ ఏదైతే ఉందో దాన్ని ధ్యానం అది చేసుకుంటున్నప్పుడు ఈ లింక్ గుర్తు తెచ్చుకోవాలి. అలాంటి వాడు వరుణుడు. కాబట్టి ఈ భగవత్ చైతన్యాన్ని మనకు దగ్గరికి తీసుకొచ్చేవాడు వరుణుడు. అలాంటి వరుణుడి యొక్క తేజస్సుతో అమ్మవారి యొక్క తొడలు పిక్కలు తయారయ్యాయి. అలాగే ఈ భూమి అమ్మవారి పెరుగులు బటక్స్. అదైన తర్వాత అమ్మవారికి పాదాలు బ్రహ్మ తేజస్సు. అమ్మవారికి పాదాలు బ్రహ్మ తేజస్సు. బ్రహ్మ యొక్క తేజస్సు అంటే సృష్టించే బ్రహ్మ ఉన్నారు కదా, సృష్టికర్త. తర్వాత అమ్మవారి కాలివేళ్లు సూర్యుడి యొక్క శక్తి. అమ్మవారి నామాల్లో ఒకటి ఉంటుంది లలితా సహస్రనామంలో, నఖదీదితి సంచన్న నమజ్జన తమో గుణ. అమ్మవారి యొక్క పాదముల యొక్క గోరు నుంచి వచ్చే వెలుగే మనం చూడలేము, అంత జగీయమానంగా వెలిగిపోతూ ఉంటుంది, అంత తేజస్తో ఉంటుందంటే అమ్మవారి పాదాల యొక్క గోళ్లను కూడా మనం దర్శించలేము. సూర్యుడు అనమాట డైరెక్ట్ గా. సూర్యుడు అంటే ఈ విశ్వానికి అంతటికీ ఆత్మ అయిన సూర్యుడు ఆ అమ్మవారి యొక్క కాలి గోరు, కాలి వేళ్ళు, గోరు కాదు కాలి వేళ్ళు. అలాగే అమ్మవారి యొక్క చేతి వేళ్ళు. అష్టవసువులు ఉంటారు మనకు, మొత్తం 33 రకాల దేవతలు చెప్పుకుంటాం. అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు. దాంట్లో ఇప్పుడు ఈ అమ్మవారి చేతి వేళ్ళు ఎవరంటే వసువులు. వసువుల యొక్క తేజస్సుతోటి అమ్మవారి చేతి వేళ్ళు ఏర్పడి, ఇంకా ఈ రకంగా అమ్మవారి యొక్క ఆవిర్భావం జరిగింది. ఈ అమ్మవారి ఆవిర్భావంలో మనకు చండీ సప్తశతి లేకపోతే దుర్గా సప్తశతి అనే పుస్తకాల్లో అమ్మవారు ఏ ఏ దేవతల తేజస్తోటి అమ్మవారు ఏర్పడ్డారో అదంతా ఉంటుంది. ఇదంతా దాంట్లో ఉన్నదే, కొత్తదాన్ని కాదు. ఇవి ఎందుకు తెలుసుకుంటున్నామంటే మన శరీరం లో భాగాలన్నీ కూడా ఇలా న్యాసం చేసుకుని నేను దుర్గను అని ధ్యానం చేసుకుంటే మన శరీరంలో ముఖం శివ తేజస్సుతో నిండిపోతుంది. అలాగే మన కేశాలన్నీ యముడు తేజస్సుతో నిండిపోతాయి. యముడు అంటే ప్రాణాలు హరించేవాడు కాదు, యముడు అంటే అర్థం యమనియమాల్లో యముడు ఉన్నాడు చూసారా, మొట్టమొదటివాడు. మనని మనం సెల్ఫ్ డిసిప్లిన్ లో పెట్టుకోవడం. తర్వాత అలాగే కన్నులు అగ్ని. మాస్టారు సావిత్రి విద్య చెప్తూ మనతో ఎప్పుడు సావిత్రి విద్య నేర్చుకునేవాళ్ళు సూర్యచంద్రుల యొక్క ప్రకాశం నిరంతరం పడుతోందని గుర్తు ఉంచుకోవాలి మీరు అని చెప్పారు. ఎడమ కన్ను చంద్రుడు, కుడి కన్ను సూర్యుడు. ఎడమ ముక్కు చంద్రుడు, కుడి ముక్కు సూర్యుడు. ఎడమ వైపు అంతా చంద్రుడు, కుడి వైపు అంతా సూర్యుడు. కాబట్టి ఎప్పుడు నిరంతరం మనలో సూర్యచంద్రులు ఉంటూనే ఉన్నారు. మనం దాన్ని గమనించాలి. మన శరీరంలో ఉన్న సూర్యుడిని, మన శరీరంలో ఉన్న చంద్రుడిని ఇడానాడిగా పింగళానాడిగా గుర్తించాలి. మధ్యలో ఇంకొక ఆయన ఉంటాడు అగ్ని సుషుమ్న. ఈ రకంగా దుర్గాదేవి యొక్క స్వరూపాన్ని చెప్పారు. ఈ దుర్గాదేవి స్వరూపం ఏదైతే ఉందో ఈ మొత్తం ఒక విత్తనంగా పనిచేసి దీంట్లోంచి మహాలక్ష్మి ఆవిర్భవిస్తుంది. ఆవిడికి ఉన్న శక్తి పేరు శాకంభరీ శక్తి. ఎవరికి మహాలక్ష్మికి శక్తి పేరు శాకంభరీ శక్తి. ఈ మహాలక్ష్మి మహిషాసురుడి మర్దనం చేస్తుంది, అంటే జీవుల్లో ఉన్న అహంకారాన్ని నాశనం చేస్తుంది. ఈ మహాలక్ష్మికి ఏమేమి ఆయుధాలు ఉన్నాయి, ఏమేమి పనులు చేస్తుంది అవన్నీ చెప్పుకునే ముందు మనం కొంచెం ఇక్కడ ఆపేసి ఇప్పుడు మీకు ఈ పాటికి దుర్గాదేవికి మహాలక్ష్మికి ఉన్న కనెక్షన్ ఏమిటో అర్థమవుతుంది. ఆ మహాలక్ష్మి మనకు దుర్గా అనే బీజం నుంచి ఆవిర్భవించింది కదా, అందుకని ఈ మహాలక్ష్మి స్తుతి అని ఒకటి ఉంటుంది దాంట్లో. మహాసరస్వతి స్తుతి, మహాలక్ష్మి స్తుతి అలా చెప్తూ ఇంకొక 7 రకాల శక్తులు చెప్తారు. ఆ 7 రకాల శక్తుల్లో రక్తదంతిగా దుర్గ, భ్రామరి, ఇంకా నంద, ఇలాగ మొత్తం 7 రకాల శక్తులు ఉంటాయి. దాంట్లో మహాలక్ష్మి శక్తి గురించి చెప్తూ దుర్గ శాకంభరీ శక్తి అనే ధ్యాన శ్లోకంలో ఒక శ్లోకంలో ఉంటుంది. మొత్తం శ్లోకం కాకుండా మనకి ఏది అవసరం అదే చెప్తున్నాను. కమలం కమలాలయే, అక్కడ దుర్గ శాకంభరీమూర్తి ఏదైతే ఉందో ఆవిని ధ్యానించే ధ్యాన శ్లోకాల్లో కమలం కమలాలయ అని పేరు. ఎవరికి? దుర్గా శాకంభరీమూర్తికి. ఆవిడ నుంచి వస్తుంది. ఎవరు వస్తారు? కమలాలయ వస్తుంది. మహాలక్ష్మి సాధనలో మాస్టర్ ఇచ్చిన మంత్రం ఏంటి? మాస్టర్ ఇచ్చిన మంత్రం ఓం హ్రీం ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి నమః. ఇది మహాలక్ష్మి సాధనకి ఇచ్చిన మంత్రం. ఈ మంత్రంలో మనకు రెండు బీజాక్షరాలు కనిపిస్తాయి, అలాగే కమల కమలే కమలాలయే అని కనిపిస్తుంది. ఇక్కడ కమలే కమలాలయే కనిపించినట్టుగానే ఇక్కడ దుర్గా శాకంభరీమూర్తి ధ్యాన శ్లోకంలో కూడా కమలం కమలాలయ అని కనిపిస్తుంది. ఈ రెండిటికి సామ్యం అది. కాబట్టి దుర్గా సప్తశతిలో ఉన్న దుర్గామాత ధ్యాన శ్లోకం ఎందుకు చదవాలి అంటే, దుర్గా అనే బీజం నుంచే మహాలక్ష్మి ఉద్భవించింది కనుక. బీజాన్ని తెలుసుకుంటున్నాం మనం, బీజం ఏంటి, దుర్గా బీజం. కాబట్టి మొట్టమొదట బీజ శక్తిని తెలుసుకుంటున్నాం, అంటే దుర్గా శక్తిని స్మరిస్తున్నాం. ఆ తర్వాత ఆ బీజంలోంచి వచ్చిన శాకంభరీ శక్తి స్వరూపమైన మహాలక్ష్మిని మనం తలుచుకుంటున్నాం. ఎలా తలుచుకుంటున్నాం అంటే, మీరు ఆల్రెడీ తెలుసు మీ అందరికి మహాలక్ష్మి సాధన బాగా చేసేవాళ్ళు కాబట్టి, మీకు ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. ఇంతవరకు విన్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం టాపిక్ మార్చుకుని చెప్పుకుందాం. అదేంటంటే, మాస్టర్ జ్వాలాగులు గారు చెప్తారు, అలాగే మాస్టర్ ఆర్కే చెప్తారు, ఏమైనా ఎనర్జీ ఫాలోస్ థాట్. మన ఎనర్జీ, మనలో ఉన్న ప్రాణశక్తి మన ఆలోచనలకు అనుగుణంగా ప్రవహిస్తుంది. అంటే ఇప్పుడు ఇంట్లో వైరింగ్ అంతా చేసిన తర్వాత కరెంట్ కనెక్షన్ ఇచ్చామనుకోండి, ఎలక్ట్రిసిటీ ఆన్ చేస్తే ఏమవుతుంది, ఎలక్ట్రిసిటీ ఎలా ఎలా ప్రవహిస్తుంది, ఎక్కడెక్కడ మనం సర్క్యూట్ ఎలా ఎక్కడెక్కడైతే మనం వైరింగ్ అంతా చేయించుకున్నాం, కన్సీల్డ్ వైరింగ్, మనం బయటకు కనపడవు కానీ అక్కడ ప్లగ్ పాయింట్ లేకపోతే ఇంకొక టీవీ పాయింట్ లేకపోతే ఏసీ పాయింట్, ఇలా రకరకాల పాయింట్స్ ఉంటాయి కదా, వాటన్నిటిలోకి కరెంటు సప్లై అవుతుంది. ఎలాగ, ఆల్రెడీ లోపల మనం వైర్లు పెట్టుకున్నాం కాబట్టి. అలాగే మన ఆలోచన విధానం ఏదైతే ఉందో, మన ఆలోచన ప్రకారం మనలో ఉన్న శక్తి ఆ పని చేయడానికి ప్రవహిస్తుంది. అంటే ఒక ఇప్పుడు నేను ఇలా మాట్లాడాలంటే చేతిలో లేకపోతే నా ఎదురుగుండ ల్యాప్టాప్ లేకపోతే ఒక ఫోనో పెట్టుకోవాలి. ఆ ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచన తగ్గట్టుగా నా చేతులు, అలాగే ఆలోచన తగ్గట్టుగా నా కళ్ళు, నా మా నోరు, ఇవన్నీ కూడా ఈ శరీరం దానికి తగ్గట్టుగా పనిచేసేటట్టు నాలో ఉన్న ఎనర్జీ ఎలా ఫ్లో అవుతూ ఉంటుంది. అలాగే మీరు కూడా వింటూ ఉన్నప్పుడు మీరు కూడా మీ ఎనర్జీస్ని అలాగే ఫ్లో అయ్యేటట్టుగా మీ ఆలోచన విధానాన్ని పెట్టుకుంటారు. సో ఎనర్జీ ఫాలోస్ థాట్ అంటే మానవ శరీరంలో ప్రాణ ప్రవాహానికి ఆలోచన ముఖ్యం. ఆ ఆలోచన రావటంతో ఏమవుతుందంటే మనలో ఉన్న ప్రాణం అంతా కూడా సంచలనం అంటే ఒక మోషన్ వస్తుంది, అది ఒక చలనం వస్తుంది. ఆ చలనం వస్తే అప్పుడు ఏం జరుగుతుంది, ప్రాణమయ కోశంలో ఉంటుంది కాబట్టి ప్రాణమయ శరీరంలో కదలిక వస్తుంది, దాన్ని ఈథరిక్ బాడీ అంటారు. ఇది మనకున్నట్టుగానే బ్రహ్మాండంలో కూడా ఉంటుంది. ఈ పిండాండము బ్రహ్మాండం, మనలో ఈథరిక్ బాడీ మంది కాదు. మనం ఈ భూమి యొక్క ఈథరిక్ బాడీలో మన ఈథరిక్ బాడీ ఒక పార్ట్, అది గుర్తుపెట్టుకోవాలి. సాధన చేసేవాళ్ళకి అందరికీ కాదు, మిగతా వాళ్ళకి ఇది చెప్పిన నవ్వుతారు. సో మనం రోజు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ భూమికి సంబంధించిన భూతత్వము, నా శరీరంలోని భూతత్వం ఒకటి, ఈ శరీరంలో ఉన్న ఈథరిక్ బాడీ ఏదైతే ఉందో, ఈ భూమి ఈథరిక్ బాడీలో అదొక అభిన్న అంగము. అలాగే ప్రాణమయ కోశం, ఈ భూమికి ప్రాణమయ కోశం ఉంటుంది, అలాగే నా ప్రాణమయ కోశం దాంట్లో అభిన్న అంగము. ఈ మనోమయ కోశం ఉంటుంది, దాంట్లో ఒక మనోమయ కోశంగా మన మనోమయ కోశం కూడా ఒకటి. ఇలాగ సాధన చేసుకుని ఏం చేయాలంటే, మొట్టమొదట ఈ భూమితో పూర్తిగా మనం అటాచ్మెంట్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లు ఎక్కడికి వెళ్ళాలి, సూర్యుడి దగ్గరికి వెళ్ళాలి. నా శరీరం ఇప్పుడు మనం భూమి వరకు మళ్ళీ కిందకి రావట్లేదు. ఇప్పుడు చేసిన మాస్టర్ ఇచ్చిన సాధనలు వీటన్నిటి బట్టి మనందరికీ కూడా గాయత్రి మంత్ర దీక్షల వల్ల ఓం గృహిణి సూర్య ఆదిత్యవం, అలాగే ఆదిత్యోదయం వీటిని చేయటం వల్ల ఇంకా ఎన్నో సాధనలు ఇచ్చారు మాస్టర్. వాటి వల్ల మన ఈథరిక్ బాడీ, ఈ సూర్యుడి యొక్క ఈథరిక్ బాడీలో ఒక భాగం, మన వైటల్ బాడీ, అలాగే మన మెంటల్ బాడీ, సూర్యుడి యొక్క మెంటల్ బాడీలో ఒక భాగం, మన ఆత్మ సూర్యుడిలో ఉన్న ఆత్మలో ఒక అభిన్నమైన అంగము, ఒక అభిన్నమైన భాగము. ఈ రకంగా స్థూల సూక్ష్మ కారణ శరీరాలన్నీ కూడా విశ్వంలో ఉన్న స్థూలం, విశ్వంలో ఉన్న సూక్ష్మం, విశ్వంలో ఉన్న కారణంతో నా స్థూల సూక్ష్మ కారణ శరీరం ఒకటి. ఇది గాయత్రి మంత్రంలో మనం ఆల్రెడీ చేసుకున్నాం కూడా ధ్యానం. అలాగే ఆత్మ విశ్వాత్మలో ఒక భాగం. ఇది చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే, ఈ పిండాండ బ్రహ్మాండంలో ఇలాగే జరుగుతుంది కాబట్టి ఎనర్జీ ఫాలోస్ థాట్ అనేది అక్కడ ఇక్కడ ఒకలానే ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైతే దీన్ని ఫాలో అవుతామో దివ్య ప్రణాళికకు అనుగుణంగా మనం పని చేయాలంటే వ్యక్తుల యొక్క ప్రాణమయ కోసం మొట్టమొదటిగా జాగ్రత్త కావాలి. మాకు డివైన్ ప్లాన్ చేస్తామండి అంటే మన దగ్గర శక్తి ఉండాలి కదా, శక్తి ఉండాలి. శక్తి ఉన్నవాడే కదా పని చేయగలరు. మాస్టర్ ఒక పని చెప్పారు అనుకోండి, ఆ పని చేయాలంటే శక్తి కావాలి. శక్తి కావాలంటే ఏం చేయాలి, శక్తి సంపాదించాలి. ఏం చేయాలి ఏం చేయాలి నడకూడదు, ఇంకా శక్తి సంపాదించుకోవడమే దానికి మార్గం. అలాగా ప్రాణమయ కోసం జాగృతం అవ్వాలి, అంటే డార్మెంట్గా అలా పడుకుంది నిద్రపోతుంది. నిద్రపోతున్న వాడిని లేపాలంటే ఏం చేయాలి, కుంభకర్ణుడు లాగా వాడికి భేరి నినాదాలు శుభ్రంగా అన్నాలు పెట్టాలి. అలాగే ఇక్కడ మనం కూడా మన ప్రాణమయ కోసం జాగృతం అవ్వాలంటే ప్రాణమయ కోశానికి సంబంధించిన జాగృతమైన సాధనలు చేయాలి. ఎలాగైతే ఒక వెయిట్ లిఫ్టర్ ఉన్నాడు అనుకోండి, ఒకటి రోజు బరువులు ఎత్తి దించుతూ ఉంటాడు, ఎప్పుడో పార్టిసిపేట్ చేసే దాటి కోసం ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తాడు. ఒక 4 ఏళ్ళ ముందు నుంచి ఒలింపిక్స్ 4 ఏళ్ళకు ఒకసారి అవుతాయి కాబట్టి వాడు 6 ముందు రోజు చేస్తాడు. 4 సంవత్సరాల ముందు నుంచి రోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు పథకం ఒక గోల్డ్ మెడల్ కొట్టాలని. మనం ఈ ఎంతో అదృష్టం వల్ల తప్ప దొరకని మానవ శరీరం దొరకడం, ఎంతో పుణ్యఫలం వల్ల దొరకని కానీ దొరకని గురువు దొరకడం, ఆయన గైడెన్స్లో మనం సాధన చేసుకోగలిగిన భాగ్యం లభించడం, ఇన్ని ఉండి కూడా మనం వెనక్కి వెళ్ళిపోకుండా ఉండటం అనేది మన దగ్గర ఆధారపడింది, మన మీద ఆధారపడింది. ఇన్ని తెలిసినా ఇవన్నీ ఏం చేస్తానండి అబ్బో చాలా కష్టం అనకూడదు, కష్టమైన ఎప్పుడు గురువు చెప్పడం. కాబట్టి మాస్టారు మహాలక్ష్మి సాధన ఎందుకు ఇచ్చారు అని ప్రశ్న వేసుకుంటే కొందరికి ఏమవుతుందంటే లక్ష్మీ అనగానే డబ్బులు గుర్తుకొస్తాయి కాబట్టి డబ్బులు పుష్కలంగా ప్లెంటీ మాట మాట్లాడితే మనకి సమృద్ధి, సమృద్ధి కరెక్టే, అంతకంటే డీపర్గా ఇంకో మీనింగ్ ఉంది దానికోసం ఇచ్చారు, అది తెలుసుకున్నాం ఇవాళ. ఆ తెలుసుకునే ప్రయత్నంలోనే ఇవాళ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఈ దివ్య ప్రణాళిక నాకు తెలియాలి, దాని ప్రకారం నేను జీవించాలి, దాని ప్రకారం నేను ఆ కార్యక్రమాల్లో పాల్గొనాలి, దానికి సమయదానం అంశదానం ప్రతిపాదనం చేయాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలి, ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళ ప్రాణమయ కోశాన్ని జాగృతం చేసుకోవాలి. వాళ్ళంతా వాళ్ళు చేసుకోలేరు కాబట్టి గురువు ఏం చేస్తారంటే ప్రాణమయ కోశం జాగృతం అయ్యే విధానం చెప్తారు. ఇంకా మనకు గుర్తుపెట్టుకుంటే మహాలక్ష్మి సాధన చేసి ఈ శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యం ఏదైతే ఉందో హరిహరరాయలు బుక్కరాయలు వాళ్ళు విద్యారణ్య స్వామి అనుగ్రహం వల్ల దానికి కావాల్సిన సంపద అంతా తెచ్చుకున్నారు. ఎక్కడైతే ప్రాణశక్తి ఎక్కువ ఉంటుందో అక్కడ సంపద కూడా ఉంటుంది. కాబట్టి ఈ మహాలక్ష్మి సాధనలో వచ్చేది ఏంటంటే ప్రాణశక్తి. ప్రాణశక్తి ఉన్న చోటే డబ్బు కూడా చేకూరుతుంది. ఐశ్వర్యం అనేది కష్టపడితే వచ్చేది కాదు, ఆకర్షించుకోగలగాలి అని మాస్టర్ చెప్తారు. ఆకర్షించుకోగలగాలంటే అర్థం ఏంటంటే ఆకర్షించుకోవడమే. మ్యాగ్నెట్ ఉందనుకోండి, మ్యాగ్నెట్ ఎలా ఉందంటే అది దాని తత్వమే, అది దాని పద్ధతి అది. అలాగే లక్ష్మిని ఆకర్షించుకునే విధానము వ్యక్తిలో ఉండాలి, అంతే తప్ప చెమటోడిచి డబ్బు సంపాదించామండి అబ్బా అంత కష్టం అనక్కర్లేదు. దానికి మాస్టర్ ఇచ్చారు ఐశ్వర్యము ఒక మానసిక స్థితి అన్న దాంట్లో ఎవరైతే ప్రాణాయామం సరిగ్గా చేస్తారో, ఎవరి ప్రాణమయ కోశం సరిగ్గా ఉంటుందో, ఎవరి దగ్గర అనంతమైన ప్రాణం ఉంటుందో వాడి దగ్గర మహాలక్ష్మి ఉంటుంది. ఇది డైరెక్ట్గా సింపుల్గా అర్థం చేసుకునేది. ఇంకా జాగృతమైన ప్రాణమయ కోశం ఏం చేస్తుంది, ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం చేసుకుంటున్నామంటే ఇప్పుడు సపోజ్ మన దగ్గర కారు ఉంది, లేకపోతే స్కూటర్ ఉంది, లేకపోతే ఇంకోటి ఏదో వెహికల్ ఉంది, దాంట్లో అది నడవాలంటే కారు లేకపోతే మిగతా డీజిల్ పెట్రోల్ ఏదో పోస్తే కానీ నడవు. అలాగే మనం మన శరీరాన్ని నడపడానికి ఈ ప్రాణమయ కోశంలో ప్రాణము అనే శక్తిని నింపాలి. ప్రాణమయ కోశం ఉంటుంది కానీ దాన్ని ప్రాణంతో నింపాలి, అది ముఖ్యం. జాగృతమైన ప్రాణమయ కోశం ఏం చేస్తుంది నెక్స్ట్? ఇప్పుడు ఆల్రెడీ ప్రాణమయ కోశం జాగృతం అవ్వాలి, ఎందుకంటే దివ్య ప్రణాళికలో మనం ఏం చేయాలో తెలుసుకోవడానికి, దానికి కావాల్సిన శక్తి సంపాదించడానికి. నిజమే ప్రాణమయ కోశం అలాంటప్పుడు జాగృతం అయితే ఏ పనులు చేస్తుందంటే ఏదైనా చేయగలదు. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు అనుకోండి, రామకార్యం కోసం ఆయన ఏమన్నా చేశాడు, కానీ ఏమన్నా చేయగలం కానీ ఏం చేయమన్నారో అదే చేయాలి. పరమపూజ్య గురుదేవులు ఏం చెప్పారు మనకు, ఆయనకున్న శక్తిని, ఆయనకున్న ధనాన్ని, ఆయనకున్న సమస్త భగవంతుడిచ్చిన సమస్త శక్తుల్ని దాదా గురుదేవులు ఏం చెప్పారు, వాటిని నిర్వర్తించడానికే ఖర్చు పెట్టారు. వేరేగా ఆయన వాడలేదు దాన్ని. నెక్స్ట్ కొన్ని వందల సంవత్సరాల వరకు ఆ గాయత్రి శక్తి ఎలా ఉంటుంది, దాన్ని నేను ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాడతాను అంటే వారి గురువుదేవులు ఏ రకమైన డైరెక్షన్ ఇస్తారో దానికోసమే వాడతారు. అలాగే మనం కూడా ఈ మహాలక్ష్మి సాధన చేస్తే మేము అంత చేసాం, మేము ఇంత చేసాం, మేమే కాబట్టి చేస్తాం, ఇలాంటి కొంచెం కాలం ఎగరేసే పనులు చేయకూడదు. మహాలక్ష్మి సాధన మాకు ఇచ్చారు అని మేము శ్రద్ధగా ఆయన ఏ ఉద్దేశం ఇచ్చారో ఆ ఉద్దేశం నెరవేర్చడానికి చేస్తున్నాం అనే ఒక వినమ్రతతోటి వినయంతో చేయాలి. అలా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఏమవుతుందంటే భూమిపై స్వర్గావతరణ అనేది గురువుల లక్ష్యం. మళ్ళీ మళ్ళీ మనం ఇదే ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఒక విషయాన్ని ఎన్నిసార్లు అంటే అంత తొందరగా అది భూమి మీద దిగి వస్తుంది. భగవంతుడు అవతరించాలి, మా కష్టాలు తీర్చాలని ఋషులు మునులు వాళ్ళందరూ కూడా యతీశ్వరులు అలా ప్రార్థన చేయగా చేయగా కృష్ణుడు వచ్చాడు, అలాగే రాముడు వచ్చాడు, అలాగే ఇప్పుడు రాబోయే అవతారం ఏదైతే ఉందో సింథసిస్, ద అవతార్ ఆఫ్ సింథసిస్ హూ ఇస్ టు కమ్ అని చెప్తారు. ఆయన దత్తాత్రేయుడు, నిత్య అవతారం, ఆయన నిత్య అవతారం దత్తాత్రేయ స్వామి. ఆయన అవతారం రావాలంటే అది ఎలా వస్తుంది మాస్టర్ అని చెప్పారు మనకు. దాంట్లో ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి మూడు ఉంటాయి. దాన్ని ప్రిపేర్ చేయడానికి మాస్టర్ శిష్యులందరికీ ఒక మహామంత్రం ఇచ్చాను అని చెప్పారు. ఓం సాయి వెంకటేశ శ్రీరామ్ ఓ సాయి ఇచ్ఛాశక్తికి అంటే సంకల్పశక్తికి, వెంకటేశ్వర స్వామి జ్ఞానశక్తికి, పరమ పూజ్య గురుదేవుడు శ్రీరామ్ అని చివరగా ఇచ్చిన మంత్రం, క్రియాశక్తికి గుర్తు అని చెప్పారు. ఎవరైతే దీని దీక్ష తీసుకున్నారో వాళ్ళు మానకుండా రోజు 12 మాలలు చేయాలి, అలాగే గాయత్రి నాలో పంచప్రాణాలు జాగృతం అవ్వాలి అని చెప్పి 8 మాలలు చేయాలి, మొత్తం 20 మాలలు చేయాలి. ఆ తర్వాత ఇచ్చిన ఒక ఫోటోలు అవి ఇచ్చారు, దాన్ని చూసి ధ్యానం చేయటం ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఈ మహాలక్ష్మి సాధనలో మనం చేసేది ఏంటంటే ఈ పిండాండం ఏదైతే ఉందో అంటే మన శరీరం బ్రహ్మాండం, ఈ విశ్వం అంతా ఏదైతే ఉందో దాంట్లో ఉన్నది దీంట్లో ఉన్నది ఒకటే అని తెలుసుకోవడానికి, ప్లస్ ఇంకా శ్రీం బీజం ఉంది దీంట్లో. ఓం శ్రీం హ్రీం శ్రీం అంటే రెండు శ్రీముల మధ్యలో ఒక హ్రీం ఉంటుంది. ఈ శ్రీం దేనికి గుర్తు అంటే చేతనత్వ వికాసానికి ఈ బీజ మంత్రము పెద్దలు చెప్పారు. శ్రీం మాస్టర్ సంతకం పెడితే శ్రీం అని పెట్టేవారు, గుర్తుందా? శ్రీం శ్రీరామకృష్ణ కింద శ్రీం, లేకపోతే ఒట్టి శ్రీం, ఇలాగా మాస్టర్ శ్రీ విద్యలో చెప్తారు. కయ్యల హ్రీం, అసకహల హ్రీం, సకల హ్రీం, శ్రీం శ్రీం అనేది చైతన్యానికి గుర్తు. కాబట్టి మాస్టారు ఈ చైతన్య వికాసం అనే దానికి ఎంత స్ట్రెస్ ఇచ్చారు. శ్రీం బీజ ఉపాసన అలాంటిది అన్నమాట. ఈ మహాలక్ష్మి మంత్రంలో మొట్టమొదటి స్టార్టింగే శ్రీం ఉంటుంది, అంటే చేతనత్వం వికసించటం. ఈ చేతనత్వానికి ఇంకో పేరు శక్తి, చైతన్యము, చితి, యాదేవి చితిరూపేణ సర్వస్య హృది సంస్థిత నమస్తస్యై 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 నమో నమ అని సప్తశతులు అవుతుంది. ఇవన్నీ గుర్తుంచుకోవాలి మనం. శ్రీం అనే బీజం చేతనత్వ వికాసానికి బీజం అవుతుంది. అలాగే ఇంకొకళ్ళు ఏం చెప్తారంటే శ్రీని పరమాత్మ యొక్క కుండలిని శక్తి అని చెప్తారు. శక్తి అంటే శక్తియే చేతనత్వం. అక్కడ పదార్థము పరమాత్మ మధ్యలో ఉన్నది శక్తి. ఆ శక్తికి మీరు ఎన్ని పేర్లు పెట్టినా అంతే, అది మారదు. ఆ తర్వాత ప్రాణమయ కోశంలో ప్రవహించేది ఏంటి? ప్రాణం. ఈ ప్రాణము మనకు మాస్టారు గాయత్రి, కుండలిని, సావిత్రి అనే ఒక సాధనకు సంబంధించిన విశేషాలున్న ఒక ఉద్గ్రంథాన్ని ఇచ్చారు. దాంట్లో సావిత్రి అనేది ప్రాణశక్తికి సంబంధించినది, సావిత్రి అనేది ప్రాణశక్తికి సంబంధించింది, గాయత్రి అనేది ఒక వ్యక్తి యొక్క బుద్ధుని సన్మార్గం వైపు ప్రేరేపించుగాక అని, తను తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ బుద్ధుని సన్మార్గం వైపు ప్రేరేపించుగాక అని ప్రార్థన చేసేది గాయత్రి. మనలో ప్రాణశక్తిని ఆవిర్భవింపజేసేది సావిత్రి శక్తి. అలాగే మనందరిలో కూడా ఈ వీటిని మోషన్ వైజ్ చెప్పారు. ఒకటి ఇలా అలల్లాగా, ఇంకోటి సర్క్యులర్ మోషన్, ఇంకోటి స్పైరల్ మోషన్. ఈ స్పైరల్ మోషన్లోకి వచ్చేసరికి దైవీ ప్రణాళిక బుద్ధులను ప్రచోదన శక్తిగా, ప్రచోదన చేసే శక్తిగా గాయత్రి, ప్రాణమయ కోశంలో ప్రవహించే శక్తిగా ప్రాణశక్తిగా సావిత్రి, అలాగే దైవీ ప్రణాళిక ఏదైతే ఉందో, దైవీ ప్రణాళిక ఏంటి, ఈ భూమి మీద స్వర్గ అవతరణ జరగాలి, అందరిలో దైవత్వ లక్షణాలు రావాలి, సత్ప్రవృత్తుల సంవర్ధన జరగాలి, దుష్ప్రవృత్తుల నిర్మూలన జరగాలి, ఈ భూమిపై ఉన్నవాళ్ళందరికీ కూడా రోగరహిత జీవితం లభించాలి, వృద్ధాప్యరహిత జీవితం లభించాలి, అమృతత్వం ప్రతి వాళ్ళకి రావాలి అనే సంకల్పం ఏదైతే ఉందో అది ప్రస్తుతం దైవీ ప్రణాళిక. ఈ దైవీ ప్రణాళికని భౌతిక జగత్తులో సాకారం చేసేది. భౌతికంగా మనం దాన్ని దించాలి కానీ ఊరికే మేము ఇప్పుడు గురువు గారు ఏమన్నారంటే ఆయన డ్యూటీ ప్రకారం దాన్ని ఆయన సూక్ష్మశక్తిలో తయారు చేసి వేసించారు మాస్టర్ గురువు గారు. పరమ పూజ గురుదేవులు ఏం చేశారు, ఈ సూక్ష్మకర సాధన, కుండలిని సాధన, సావిత్రి సాధన వీటన్నిటిలో వారి గురుదేవులు చెప్పినట్టుగా చేసి పంచవీర భద్ర సాధన సూక్ష్మలోకాల్లో మనం ఏమేం చేయాలో అవన్నీ చేసి పడేశారు. ఎలాగ చేశారు అంటే కృష్ణుడికి కృష్ణుడు చెప్తాడు అర్జునుడికి, ఇంకా వీళ్ళందరినీ నేను చంపేసాను, ఊరికే బాణాలు అయ్యంతే వాళ్ళు ఆల్రెడీ చచ్చారు, చచ్చిన వాళ్ళు చంపడమే నీ పని అంటాడు. అలాగే గురువు గారు కూడా మనకి ఏం చెప్పారంటే అవన్నీ నేను చేసేసాను, ఊరికే మీరు చేశారనుకో ఆ క్రెడిట్ మీకు వస్తుంది. అలాగే ఇప్పుడు మనం భౌతిక జగత్తులో పనిచేయాలి కాబట్టి ఈ భౌతిక జగత్తులో పనిచేసే మనందరికీ కూడా కుండలిని శక్తి అవసరం. కుండలిని అంటే ఏంటి, అదో పెద్ద చాలా కష్టమైంది, లేదా పాములాగా అలా మూలలు చుట్టుకుని ఉంది మూడున్నర, అది లేకపోతే చాలా భయంకరమైన పరిస్థితులు వస్తాయి, ఇలాంటివన్నీ కూడా నిజమైనా కూడా ఇప్పుడు ఆల్రెడీ మన అందరిలో కుండలిని పనిచేస్తుంది, ప్రతి వాళ్ళలోనూ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. కుండలిని చేసే పని ఏంటంటే ఈ విశ్వంలో ఉన్న ప్రాణం మనలోకి ప్రవేశించిన తర్వాత ఆ ప్రాణాన్ని పంచ కర్మేంద్రియాలకి పంచిపెడుతూ ఉంటుంది, పంచ జ్ఞానేంద్రియాలకి పంచిపెడుతుంది, ఆ పని చేస్తుంది. ప్రాణం శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఎలాగైతే హార్ట్ గుండె ఏం చేస్తుంది, మంచి రక్తాన్ని అన్ని వైపులకి పంపు చేస్తుంది, చెడ్డ రక్తాన్ని లంగ్స్ లోకి పంపిస్తుంది. ఈ పని ఎలాగే చేస్తుందో అలాగే కుండల్ని కూడా విశ్వంలోంచి మనం ఊపిరి పీల్చుకోవడం ద్వారా మనలోకి ప్రవేశించిన ప్రాణశక్తిని తను తీసుకుని అక్కడి నుంచి ఈదరిక్ బాడీలో చెప్తారు అన్ని జ్ఞానేంద్రియాలకి, అన్ని కర్మేంద్రియాలకి పంచిపెట్టేస్తుంది, దశ విధాలుగా పంచిపెడుతుంది. ఇది రోజు ప్రాక్టీస్ చేయండి అని చెప్పాడు మాస్టర్. ఈ కుండలిని ఈదరిక్ బాడీలో ఈ సబ్జెక్ట్ అంతా ఉంటుంది. ఇది మనం రోజు పనిచేస్తున్న ఈ కుండలిని ఇంకా మన పిండానం అంటే మన శరీరానికి మాత్రమే పరిమితమైనట్టు కాకుండా ఈ సూర్యుడి యొక్క ప్రాణమయ కోశంతో, సూర్యుడి యొక్క ఈదరిక్ బాడీతోటి, సూర్యుడిలో ఉన్న ప్రాణశక్తితోటి మన ప్రాణశక్తి, సూర్యుడిలో ఉన్న కుండలినితో మన కుండల్ని ఏకమవుతున్నాయి అనే భావనతోటి మనం ఆ న్యాసం చేసుకుని కనుక మనం ధ్యానం జపం అవి చేస్తూ ఉంటే ఏమవుతుందంటే విశ్వ ప్రణాళికని మనం ఇంకా ఎక్కువగా శక్తివంతంగా ఇంకా ఎక్కువ బాగా పార్టిసిపేట్ చేయగలం. పెద్ద పెద్ద పనులు చేస్తే నాకు మీరు ఇష్టం కానీ చిన్న పనులు చేస్తే నా శిష్యులే కాదు అనుకుంటాను అన్నారు మాస్టర్ ఒకసారి. పెద్ద పెద్ద పనులు చేయాలంటే మన దగ్గర కోటీశ్వరుడు ఉన్నాడనుకోండి, ఒక 100,000 రూపాయలు ఆఫ్టర్ ఖర్చు పెట్టాం, లక్షాధికారి ఉన్నాడనుకోండి కోటి ఖర్చు పెట్టలేదు, 100,000 కూడా ఖర్చు పెట్టలేదు, 100,000 ఖర్చు పెట్టలేదు. అలా మన దగ్గర ప్రాణం అధికంగా ఉందనుకోండి పెద్ద పెద్ద పనులు చేయగలం. కాబట్టి పెద్ద పెద్ద పనులు చేయండి అంటే మీరు ఎలా చేయాలి మాస్టారు అని అడగకూడదు, ఎలా చేయాలో చెప్తారు. దానికే బీజాక్షరం హ్రీం, చేతనత్వ వికాసానికి శ్రీం. అలాగే మనలో ఉన్న కుండలిని శక్తి జాగ్రత్తమై పనిచేయడానికి, విశ్వ కుండలితో అనుసంధానమై పనిచేయడానికి హ్రీం. సో శ్రీం అనే చేసినప్పుడు ఏమవుతుంది, బీజం ఈ కమలయ కమలాలయే మహాలక్ష్మి మంత్రం చెప్తున్నాడు మొట్టమొదట ఓం శ్రీం. ఓం అంటే పరమాత్మ, శ్రీం అంటే ఈ ప్రాణమయ కోశం జాగృతం అవ్వాలి, నాలో ప్రాణమయ కోశం జాగృతం అవ్వాలి, విశ్వ ప్రాణమయ కోశంతో అనుసంధానం అవ్వాలి. తర్వాత హ్రీం కుండలిని శక్తి, నాలో వ్యక్తిగతంగా ఈ శరీరానికి మాత్రమే పరిమితమైన ఈ కుండలిని శక్తి విశ్వ, ప్రస్తుతం మనకు సూర్యుడు సెంటర్ పాయింట్ కాబట్టి సూర్యుడు యొక్క కుండలిని శక్తితో అనుసంధానం అవ్వాలి. ఈ రెండు శక్తులు ఏం చేయాలి బాగుందండి, చేతనత్వ వికాసం అడిగాం, కుండలిని శక్తిని అడిగాం, ఈ రెండు ఎందుకు అసలు. ఏదైనా సరే ఒక ఈ దుర్గా సప్తశతిలో, చండీ సప్తశతిలో ఒక మంత్రం ఉంది, ఆధారభూత జగతస్వమేక. ఆధారభూత అంటే భూతాలన్నిటికీ ఆధారం, భూతాలేవి పంచభూతాలు, దానికి అన్నిటికీ ఆధారం. అలాగే విశ్వాధారం, విశ్వ అంతటికి ఆధారం. అలాగే గణపతి అష్టోత్తరంలో ఒకటి ఉంటుంది, సమస్త జగదాధారాయన పరమాత్మయే అందరికీ ఆధారము. అందరికీ నాకు ఎవరు ఆధారం అని ఎవరు అడగక్కర్లేదు, ఆయనే ఆధారం. అదే అమ్మవారి దుర్గా నామాల్లో కూడా వస్తుంది. ఈ భూమి ఆధారము, ఈ భూమి ఆధారము. అలాగే ఇందాక అమ్మవారి యొక్క శరీరం అంతా ఏ ఏ శక్తులతో ఏ ఏ తేజస్సులతో ఏర్పడిందో చెప్పుకున్నాం. అమ్మవారి బిరుదులు భూమితో ఏర్పడితే అమ్మవారి నడుము ఇంద్రశక్తితోటి, ఇంద్రశక్తి అంటే చెప్పుకున్నాం పరమాత్మ యొక్క ఆ దివ్య చైతన్యం యొక్క వివేకాన్ని ఇంద్రుడు అంటారు. కాబట్టి మనం పరమాత్మ యొక్క దివ్య చైతన్య స్వరూపమైన వివేకం ఏదైతే ఉందో అది ఈ విశ్వ ప్రణాళికలో భాగం పంచుకోవడానికి మనల్ని తయారు చేస్తాడు. శ్రీం హ్రీం ప్రాణమయ కోశ జాగరణ, కుండలిని శక్తి జాగరణ, ఈ రెండు దేన్ని ఆధారంగా చేసుకుని పనిచేస్తాయంటే ఈ శరీరాన్ని ఆధారంగా చేసుకునే పనిచేస్తుంది. కాబట్టి ఈ శరీరం లేని వాళ్ళకి కుండలిని శక్తి ఉన్నా ఇంకో ప్రాణశక్తి ఉన్నా దాన్ని వాడుకునే కష్టం. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, సూక్ష్మ శరీరధారులు భౌతిక శరీరధారుల్ని పట్టుకుంటారు. ఎందుకంటే భౌతికమైన ఈ శరీరం ద్వారానే ఆ పనులు చేయగలవు. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం, శరీరం అనేది ఏదైతే ఉందో అది ధర్మ సాధనకి అత్యంత ముఖ్యమైనది అని శాస్త్రం చెప్తుంది. అందుకనే దేవతలు కూడా ఒక మానవ దేహాన్ని ధరించాలని కోరుకుంటారు. కోరుకుని ఈ దేహం ధరించి ఈ సాధనలు చేసుకుని భగవత్ ప్రణాళికలో వాళ్ళు పాల్పంచుకుంటారు. మరి ఆ రకంగా ఆంజనేయ స్వామి భౌతిక శరీరం ధరించి రామకార్యంలో పాల్గొన్నాడు కదా, అదే గుర్తు. ఇంకా ఈ రెండు శక్తులు ఏం చేస్తాయంటే మన భౌతిక దేహాన్ని తీర్చిదిద్దుతాయి. ఈ భౌతిక దేహం ఇప్పుడు ఋషుల ప్రణాళికను అమలు పరిచేటట్టుగా ఉండదు. ఎంతసేపు నా ఇంట్రెస్ట్ ఏంటి, నా ఆకలి, నా తిండి, నా బట్టలు, నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నా తల్లి, నా తండ్రి, నా స్నేహితులు, నా కొడుకులు, నా కూతుళ్ళు, నాకు నా ఆస్తిపాస్తులు, ఈ గోల్తో సరిపోతుంది అంతా నా 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 అంటుంది. అలా ఉన్న శరీరం ఈ దివ్య ప్రణాళికకి పనికిరాదు. సో ఎప్పుడైతే మనం ఈ మహాలక్ష్మి సాధన చేస్తామో ఆ మహాలక్ష్మి సాధన వల్ల జాగృతమైన ప్రాణమయ కోశము, జాగృతమైన కుండలిని శక్తి, ఈ రెండు ఈ శరీరాన్ని తీర్చిదిద్దుతాయి. దేనికి అనుగుణంగా, దివ్య ప్రణాళిక అంటే ఈ భూమిపై స్వర్గావతరణ అనే దివ్య ప్రణాళిక శంబళ కేంద్రంగా మాస్టర్ ఏది సంకల్పించారు దాన్ని సాకారం చేయడానికి ఈ దేహాల్ని తీర్చిదిద్దుతాయి ఈ మంత్రాలు. ఎలా తీర్చిదిద్దాలి దేహాన్ని, ఎలా తీర్చిదిద్దాలి? ఫుట్బాల్ ఆడేవాడు ఉన్నాడు అనుకోండి, వాడు బాల్ ఆడతాడు, వాడు ఒకలాగా ట్రైనింగ్ తీసుకోవాలి. అదే కనుక బాస్కెట్బాల్ ఆడేవాడు ఒకలాగా ట్రైనింగ్ తీసుకోవాలి. అదే కనుక త్రోబాల్ ఆడేవాడు ఒకలాగా ట్రైనింగ్ తీసుకోవాలి. అలాగే వాలీబాల్ ఆడేవాడు ఇంకోలాగా తీసుకోవాలి. అందరూ బాల్తోనే ఆడతారు కానీ డిఫరెంట్గా ఉంటాయి గేమ్స్, దానికి ట్రైనింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, దానికి కావాల్సిన ఫిజిక్ అంతా కూడా. ఫుట్బాల్ ఉందనుకోండి ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్న వాటిల్లో మన దేహం ఈ విశ్వ ప్రణాళికకి పనిచేయాలంటే మనం ఏ డైరెక్షన్లో పనిచేయాలని గురువు నిర్ణయించాడు దానికి తగ్గ మంత్రం ఇస్తాడు తప్ప వేరేది. ఎన్నో మంత్రాలు ఉన్నాయి, ఇప్పుడు దశమహావిద్యలను ఉన్నాయి, టీవీల్లో వచ్చేస్తుంటాయి, ఓ మీకు అదేదో చేసేస్తాం, బేళాముఖి చేసేస్తాం, లేదా చిన్నమస్తా చేసేస్తాం, ఇలా అదేం చేయకూడదు. గురువు ఏది ఇస్తే అదే చేయాలి. ఇక్కడ మన శరీరాలు ఎలా తయారవ్వాలంటే ఈ భగవంతుడు ఇచ్చిన ప్రాణం ఏదైతే ఉందో ఆ ప్రాణాన్ని సవ్యంగా ఉపయోగించుకునేందుకు మనకు ఈ మంత్రం ఇచ్చారు. కమలాలయ, కమలం ఏం చేస్తుంది, ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో అప్పుడే విచ్చుకుంటుంది, మిగతా అప్పుడు ముడుచుకుంటుంది. సూర్య కిరణాలు అంటే మనకేం తెలుసు, ఏవి తెలియదు. సూర్యుడి నుంచి కిరణాలు వస్తున్నాయి అనుకోండి, వెలుగు వస్తుందనో వేడి వస్తుందో అబ్బో అని దంచేస్తున్నాడు, ఇప్పుడు సూర్యుడు చచ్చిపోతున్నాం, ఎండకు మాడిపోతున్నాం అని మనం రకరకాల వ్యాఖ్యానాలు చేస్తాం. కానీ సూర్యుడికి నుంచి వచ్చే కిరణాలు అంటే మహాత్ములు ఏం చెప్తారంటే సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు అనేవి ఒక మనం ఎలాగైతే స్కూటరు కారు విమానం వేసుకుని ఒక చోట నుంచి ఒక చోటుకు వెళ్తాం, అలాగే సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు వాహనాలుగా చేసుకుని ఆ వాహనాల మీదుగా ప్రజ్ఞాస్వరూపంగా మహాత్ములు ఋషులు వస్తూ ఉంటారు రోజు. రోజు వస్తారు. మనం సూర్యకిరణాలు చేతి మీద పడితే క్యాన్సర్ వస్తుంది, నెత్తి మీద పడితే జుట్టు ఊడిపోతుంది, లేకపోతే తెల్లగైపోతుంది, లేకపోతే ఇంకేదో అయితే అక్కడ కాలిపోతుంది అని భయపడి దాని నుంచి దూరంగా వెళ్లేవాళ్ళు ఎక్కువ మంది. అది ఎందుకు వస్తుందంటే మనిషి చేసిన తప్పు వల్ల వస్తుంది తప్ప సూర్యకిరణాల వల్ల కాదు. ఎవరైతే సూర్యకిరణాలని నిజంగా ఆస్వాదించగలరో, లండన్ ఉందనుకోండి వాళ్ళు ఏం భయపడరు, చక్కగా సన్ బాత్ చేస్తారు. అదే అమెరికాలో అయితే సన్ బాత్ లేదు, మూన్ బాత్ లేదు, ఎప్పుడు ఇంట్లో ఉండాల్సిందే, నోరు మూసుకుని. ఒకవేళ బయటకు వస్తే ఏదో ఆ చంద్రుడి మీదకి వెళ్ళినట్టు చక్కగా ఒళ్ళు అంతా కప్పుకొని బయటికి రావాలి. మరి అక్కడ ఎందుకు అలా ఉంది, ఇండియాలో ఎందుకు అలా ఉంది, లేకపోతే ఇంకో జపాన్లో ఎందుకు ఇలా ఉంది అంటే వాళ్ళు చేస్తున్న పనులు బట్టి అక్కడ సూర్యకిరణాలు వాళ్ళకి అలాంటి ఫలితాలను ఇస్తున్నాయి. ఈ సూర్యకిరణాల నుంచి వచ్చే ప్రజ్ఞాస్వరూపమైన పరమాత్మ స్వరూపులైన సిద్ధులు, అలాగే మహాత్ములు, ఋషులు, యతీశ్వరులు, ఇలాంటి వాళ్ళు ఎవరెవరైతే ఆ కిరణాల నుంచి వస్తున్నారో వాళ్ళని మనలోకి ఆహ్వానించాలి. మనలోకి ఆహ్వానిస్తే మనకు మెల్లిమెల్లిగా తెలుస్తుంది సూర్యకిరణాల్లో ఏముందో. ఈ కమలాలయ అంటే ఏంటి, కమల ఆలయ, ఆలయం అంటే మనకు తెలుసు కదా దేవాలయం అన్నాం అనుకోండి, అక్కడ ఎవరు ఉంటారు, ఆలయంలో దేవుడు ఉంటాడు. కమలాలయం అంటే ఆలయ, కమల, కమల ఆలయ, కమల విమల అన్నాం అనుకోండి, ఏ మాలిన్యం లేనిది, అమల ఏ మాలిన్యం లేనిది. మరి కమల అంటే ఆలోచించాల, కమల అంటే పంకజాక్షి. మా మాస్టర్ చెప్తారు పంకజం అంటే బురద నుంచి పుట్టింది, బురద నుంచి ఏది పుట్టినా పంకజమే, కానీ అది పద్మమే అవ్వక్కర్లేదు అంటారు. అలాగే కమల అంటే ఏంటి, కమల అని ఎందుకు చెప్పారు, పద్మ అని చెప్పచ్చు కదా, పద్మాసనంలో పద్మాసనం అని చెప్తున్నారు, అంటే కమలాసనం అని చెప్పట్లేదు, కమలాసనాసీనుడు అని బ్రహ్మకి చెప్తున్నారు. అంటే అక్కడ విశేషం ఉంటుంది ఖచ్చితంగా. అదేంటంటే కమల కమలాలయ, కమల కమలాలయ, క అనేది ఎప్పుడు కూడా దైవీ శక్తుల్ని ఆహ్వానించడానికి ఒక అక్షరం. క దైవీ శక్తుల్ని ఆకర్షించడానికి ఇచ్చిన ఒక అక్షరం క. తర్వాత అలాంటి దైవీ శక్తులు అన్నిటితో కూడుకున్నదే దుర్గాశక్తి. సో ఈ కమలాలయ, కమలాలయ, కమల ఆలయంలో ఎవరుంటారు, దేవాలయంలో దేవుడు ఉన్నట్టుగా కమలాలయంలో సమస్త దేవీ దేవతా స్వరూపమైన దివ్య తేజస్సు స్వరూపమైన జగన్మాత ఉంటుంది. ఆ జగన్మాత ఏం చేస్తుందంటే మన శరీరాలన్నీ కూడా మన వ్యక్తిగతంగా మనకు ఇవ్వబడిన శరీరాలు, తల్లిదండ్రుల ద్వారా ఈ శరీరం వచ్చింది, ఈ వచ్చిన శరీరాన్ని గురువు ఏం చేస్తాడంటే రెండో జన్మ ఇస్తాడు గాయత్రి మంత్ర దీక్ష ఇచ్చి. ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఈ శరీరాన్ని అశ్వమేధము, నరమేధము, సర్వమేధము ఇలాంటి మేధ యజ్ఞాలు ఉన్నాయి చూసారు, దాంట్లో నరమేధం అంటే మనిషిని వేసేయటం, అశ్వమేధం అంటే గుర్రాన్ని వేసేయటం, అలాగే సర్వమేధం అంటే మొత్తం వేసేయటం, నరమేధం అంటే ఈ శరీరం నాది కాదు భగవంతుడిది అని జ్ఞానంతో పనిచేయటం, సర్వమేధం అంటే నాకున్న అంత, నాకున్న ఆస్తి కానీ, నాకున్న పొలం పుట్టరన్న కానీ అన్ని సమస్తం ఏమున్నాయో అన్నీ కూడా నావి కాదు భగవంతుడు. అశ్వమేధం అంటే ఈ శరీరంలో ఏ శక్తులు ఉన్నాయో మొత్తం అన్ని భగవంతుడి నావి కాదు అనే భావన అనమాట. నరమేధము, సర్వమేధము, ఇంకోటి అశ్వమేధం అంటే అలాగా ఈ శరీరాన్ని తీర్చిదిద్దే శక్తి కమలాలయ వల్ల వస్తుంది. కమలే కమలాలయే, అధికమైన ప్రాణం కలవారే ప్రపంచాన్ని మార్చగలరు, అధికమైన ప్రాణం గలవారే ఏం చేస్తారంటే అందరినీ వాళ్ళ దగ్గరికి ఆకర్షించగలరు. అధిక ప్రాణం ఉన్నవాడి దగ్గరే ధనం, భౌతికమైన సంపద కూడా మూగుతుంది కాబట్టి వాడి దగ్గర చేరుతుంది అన్నమాట, వాడి చుట్టూ జనం చేస్తారు. ఈ రకంగా ఏమిటంటే ఈ అధికమైన ఈ ప్రాణం అంటే దేనివల్ల వస్తుందంటే ఇందాక చెప్పుకున్నాం సావిత్రి, అలాగే ప్రాణమయ కోశంలో జాగృతం అవ్వటం, ప్రాణమయ కోశం మనది జాగృతం అవటం, విశ్వ ప్రాణమయ కోశంతో అనుసంధానం అవటం, ఇవన్నీ కూడా మనకు ఈ మహాలక్ష్మి సాధనలో మనకు ప్రతి ఒక్కరికి లభించే దివ్యమైన సాధన ఫలితాలు. ఇంకా దీంట్లో కొన్ని చెప్పుకోవాల్సినవి సింపుల్గా ఏంటంటే శ్రీం అనే బీజాక్షరం చేస్తే మన హృదయం నుంచి ఆజ్ఞకి ప్రయాణం చేస్తుంది. శక్తి హృదయంలో ఏ శక్తి అయితే ఉన్నది ఆజ్ఞ వరకు ప్రవహిస్తుంది. భగవంతుడి చైతన్యం మొత్తం, భగవంతుడి శక్తి మొత్తం ప్రతివాడి హృదయంలో ఉంటూ అక్కడి నుంచి సహస్రారం ఆజ్ఞ వరకు వెళ్తే చాలు, సహస్రారం ఆటోమేటిక్గా విశ్వశక్తులు కలిగి. కాబట్టి వ్యక్తి ఎప్పుడు భగవత్ చైతన్యంతో నిండి భగవంతుడి తేజస్తో కలిసి పనిచేస్తున్నాడు వాడికి హృదయం నుంచి ఒక నాడి సహస్రారం వరకు ఆజ్ఞ వరకు వెళ్తూ ఉంటుంది. అది స్వీయ జప సాధన వల్ల సాధ్యం అవుతుంది. అలాగే హ్రీం ఉందనుకోండి, మూలాధారం నుంచి ఆజ్ఞ వరకు. ఈ రకంగా మనలో ఉన్న ప్రాణమయ కోశం జాగృతం అవటం, మనలో ఉన్న కుండల్ని జాగృతం అవటం, ఇది మొత్తం కూడా భగవత్ ప్రణాళికకి అనుగుణంగా ఈ శరీరాన్ని తీర్చిదిద్దటం. ఊరికే అంటే ఇప్పుడు డబ్బు ఉన్నంత మాత్రమే దివ్య ప్రణాళికకి డబ్బును ఖర్చు పెట్టాలని లేదు, మనకు శక్తి ఉన్నంత మాత్రమే. ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు ఎదురు తిరిగాడు, అలాగే విభీషణుడు ఉన్నాడు రాముడి వైపు వచ్చేసాడు, వాడి శరీరం ధర్మానికి అనుగుణంగా పనిచేస్తుంది. అలాగే భారతంలో కూడా ఒకడు ఇటు వచ్చేస్తాడు, మిగతా వాళ్ళందరూ అటు ఉంటారు. ఇలా ఈ రకంగా మనం ప్రతి చోట ఈ శరీరము ధర్మానికి అనుగుణంగా దివ్య ప్రణాళిక అనుగుణంగా తయారైతే ఏం చేస్తుంది, ధర్మబద్ధంగానే జీవిస్తుంది. కాబట్టి మనలో దైవీ శక్తులు జాగృతం అవటం, సత్ప్రవృత్తుల సంవర్ధన, దుష్ప్రవృత్తుల నిర్మూలన జరగటం, దానికి తగ్గట్టు ఈ బాడీ సహకరించడం, ప్రాణమయ కోసం జాగృతం అవటం, కొండల్ని జాగృతం అవటం, భూమిపై స్వర్గావతరణ అనే జరగడానికి కావలసిన వనరులన్నీ ఏర్పాటు, ఇన్ని కలిపి ఒకే ఒక సాధన శ్రీ మహాలక్ష్మి సాధన. ఇది ఎవరెవరైతే దీక్ష తీసుకున్నారో వాళ్ళందరూ మానకుండా చక్కగా చెయ్యండి. మాస్టర్ ఏ ఆశ్రమంలో ఎక్కడెక్కడ ఎలా చేయమన్నారో అలా చేయటానికి గ్రూప్స్ గ్రూప్స్గా మీ అంతటి మీరు ఒక టైం టేబుల్ వేసుకుని ఆ ఆశ్రమానికి వెళ్ళి ఒకరోజున్న నెలలో హంసరామాశ్రమం ఉంది అక్కడ వాడరు, హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత అని మంత్రం ఇచ్చారు. అక్కడ ఉన్నంతసేపు ఆ మంత్రం చేసుకోవటం, అక్కడ ప్రదక్షిణ చేయమన్నారు ఎనిమిది ఆకారం ఇలా స్వజల శ్రద్ధ ప్రకృతం అది చేయటం, అలాగే దత్తక్షేత్రం వెళ్ళటం, అక్కడ దిగంబర అని 32 అక్షరాల దత్తమంత్రం ఇచ్చారు అది చేయటం, దత్త ప్రదక్షిణ చేయటం వచ్చేయటం. ఇలాగా మాస్టర్ ఇచ్చిన ఏవేవైతే మాస్టర్ నెలకొల్పిన ఆశీర్వాదాలు వాటిలన్నింటినీ యాక్టివేట్ చేసే బాధ్యత మనందరం. ఇది గుర్తుపెట్టుకుంటూ మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు వాటి గురించి ముచ్చరించుకుందాం. ఇవన్నీ ఎందుకంటే అందరూ సుఖంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, భూమిపై స్వర్గావతరణ జరగాలి అనే ఒక సత్సంకల్పం సిద్ధించడానికి. కాబట్టి అందరూ మనసార స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా అయ్యేణ మార్గేణ మహిం మహించారు బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. అదే వర్షదు వర్జన్య వృద్ధి సస్యచారిణి దేశో క్షోభరయితు బ్రాహ్మణస్సంతు నిర్భయా సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయ అపుత్రా పుత్రిణస్సంతు పుత్రిణస్సంతు పౌత్రిణ నిర్ధనా సధనాస్సంతు జీవంతు శరదాంశన. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ స్వార్థం మా పరమార్థం గమయ అవ్యవస్థమా సువ్యవస్థం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ గురు బ్రహ్మార్పణమస్తు.